ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి శ్రీకృష్ణార్జున సంవాదం అనే భగవద్గీతకి ఒక అద్భుతమైనటువంటి సంభాషణ చర్చ ప్రశ్నోత్తరాలు అనేవి అన్నీ కలుపుకున్నట్టుగా ఒక మధురంగా గ్రంథాన్ని అందించారు. దాన్ని యథావకాశం మనం శ్రవణము పఠనము సాగిస్తున్నాం. ఈవేళ 60వ భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతి భ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నిన్నటి రోజున శిష్యుడు గురువులను అడిగినటువంటి ప్రశ్నకి, నాయన నీ ప్రశ్నకు సమాధానం నేనేమిటి, కృష్ణ పరమాత్మే చెప్పినటువంటి విధానం ఉంది దాన్ని గ్రహించు అన్నారు. 53వ శ్లోకంగా ఈనాటి 928వ ప్రశ్నతో ప్రారంభం. అడియన్ రామానుజదాస, రానాయనారా ఇలా కూర్చో. అడియన్, నిన్న మీరు 53వ శ్లోకాన్ని, దాని భావాన్ని, దాని విశేషాలని తెలియజేస్తా అన్నారు. కొంచెం దయచేసి అనుగ్రహించాలని ప్రార్థన దాసుడిది. అలాగే అలాగే, ముందుగా శ్లోకం చదువుతానే. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. మరొకసారి, శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. అన్వయం, శృతి విప్రతిపన్నా అచలా తే బుద్ధిః యదా సమాధౌ నిశ్చలా స్థాస్యతి తదా యోగం అవాప్ససి. ఇది అర్థం ఏమిటంటే, వినడం చేత చక్కగా తెలుసుకోబడినది ఒకే రూపమైంది. నీ బుద్ధి మనస్సునందు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నువ్వు సాక్షాత్కారం పొందగలవు అని దాని అర్థం. అడియన్, ఇంకొంచెం సులభంగా తాత్పర్యాన్ని అనుగ్రహించండి. సామాన్యంగా తాత్పర్యము సులభమే అయినా సరే, సరే చర్చిస్తున్నాం కదా. మరి దీనిలో 3 దశలు చెప్తున్నారు. మొదటి దశ ఏమో ఆత్మజ్ఞానము, 2వ దశ ఆ జ్ఞాన నిష్ఠ, 3వ దశ ఆత్మదర్శనం. అంతే అడియన్. ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే, పిల్లి అంటే మార్జాలం, మార్జాలం అంటే పిల్లి అన్నట్లుంది. రెండు తెలియక స్వామి దాసుడికి, నాలాంటి వారికి అర్థమయ్యేటట్లుగా ఇంకొంచెం సులభమైనటువంటి భాషలో చెప్పండి. చాలా ముఖ్య విషయాలని అంటున్నారు కదా స్వామి. అవును, ఇవి చాలా ముఖ్యమైన విషయాలే. నీకు అలవాటు లేని పదాలు కనుక అర్థం కాలేదని అనుకుంటున్నావు, కానీ ఈ పదాలే సులభంగా అర్థమవుతాయి. వివరిస్తాను, విను. 3 దశలు కదా అన్నాను. అందులో మొదటి దశలో శాస్త్రంలో చెప్పబడిన విషయాలను విని, బాగా విని, ఓహో ఆత్మ అంటే ఇలా ఉంటుందా అని గ్రహించడం. 2వ దశలో ఆత్మని దర్శనం చేసుకోవాలని చేసే ప్రయత్నం. ఇక 3వ దశలో ఆత్మ సాక్షాత్కారమే. తెలిసిందడియన్, సింహం పలానాలాగా ఉంటుంది అని పుస్తకాల్లో చదవడం మొదటి దశ. ఆ సింహాన్ని కళ్ళారా చూడాలని ప్రయత్నించడం రెండవ దశ. మూడవ దశ చూడడం, ప్రత్యక్షంగా సింహాన్ని పోయి చూడడం. అంతే కదా అడియన్? అంతే. మొదటి దశని ఆత్మజ్ఞాన దశ అంటాం. శ్లోకంలో గమనించావా, శృతి విప్రతిపన్నా అనే పదం చేత చెప్పబడుతోంది ఇదే విషయం. అవునడియన్, అంతే కదా. మరి విప్రతిపత్తి అంటే కలత, విరోధము అని అర్థాలు కనుక, శృతులు అంటే వేదాలు కనుక, వేదాలలో చెప్పబడిన అనేకములు విధములు అయిన కర్మల వలన మనస్సు కలత చెందిపోగా కర్మలను విడిచిపెట్టి ఆత్మజంతే మనస్సును ఉంచాలి, అప్పుడే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అనే కదా అడియన్. ఏం వింటున్నావు నువ్వు? ఇదే నువ్వు అర్థం చేసుకుంది? సరిగ్గా గ్రహించు. వేదాలలో చెప్పబడిన కర్మలని విడిచిపెట్టేయాలని ఏమీ చెప్పలేదు ఇక్కడ. విడిచిపెట్టమని చెప్పడానికి కర్మలను ఎందుకు చెప్పాలి అసలు? మరి ఓ యజ్ఞమో యాగమో పూజో పునస్కారమో పేజీల కొద్దీ చెప్పి చెప్పి చివరికి ఇలా చెప్పబడిన కర్మని ఆత్మసాక్షాత్కారం కావలసిన వారు చేయవద్దు అంటే అర్థం అర్థం ఉంటుందా? ఎన్ని కర్మలున్నా అవి ఎన్ని విధాలైన వాటిని చేసేటప్పుడు ఆత్మజ్ఞానాన్ని మనస్సులో ఉంచుకొని చేయాలి అంటూ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన అనే శ్లోకం దగ్గర ఎంతో వివరంగా చెప్పుకున్నాం. మొత్తం అంతా గంగవారైపోయిందా? అడిగేను అడిగేను. అవును గురువుగారు, అంతా తప్పైపోయింది. నిజమే, ఇదివరకు మనం చెప్పుకున్నాం కర్మలను విడవకూడదని, చేసే విధానంలో మార్పు రావాలని గుర్తు వచ్చింది. అక్కడ విప్రతిపన్న అనే పదం ఉండేసరికి చటుక్కున అలా అర్థం చేసేసుకున్నాను అడిగాను. ఇదిగో నీలాగే పొరపాటు అర్థాలు చేసుకున్నవారు లేకపోలేదు. వేదాలలో ఈ ఫలం కోసం ఈ కర్మ చెయ్యి అని చెప్పబడిన అతిశయ వాక్యాలు అనేకములను వినడం వలన బుద్ధి ఒకదాని ఎందు కూడా స్థిరముగా ఉండక కలత చెందుతుంది. మరి ఆ కర్మలను విడిచి తత్వ విచారంతో అజ్ఞాన మాలిన్యాన్ని దాటి విక్షేపమును పారదొలినప్పుడే ఆత్మసాక్షాత్కారమును, అదే జీవన్ముక్తిని పొందగలడు. అదే యోగం. యోగం అంటే ఐక్యమే. జీవ పరమాత్మల ఐక్యమనే యోగం సిద్ధిస్తుంది అని. అలా పొరపాటు పాడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ అర్థాలు ఈ శ్లోకంలో లేవే. కానీ ఈ అర్థాలేవి ఈ శ్లోకంలో లేవు. కర్మలు విడవాలని చెప్పదలుచుకుంటే కర్మయోగం ఏమవ్వాలి? విప్రతిపన్న అనే పదాన్ని సరిగ్గా గ్రహించగలకపోతే గో ఇవే అవస్థలు. అడిగాను అడిగాను. ఇప్పుడు ఇంతకీ ఈ విప్రతిపన్న అంటే అర్థం ఏమిటి స్వామి? వి పదాన్ని, ప్రతిపన్న పదాన్ని వేరువేరుగా చూడాలి. వి అనేది ఉపసర్గ, అంటే విలక్షణమైన, విశేషమైన అని కదా అర్థం. ఇక ప్రతిపన్న అంటే అంగీకరించబడినది, తెలియబడినది అని అర్థం. అందుచేత విప్రతిపన్నము అంటే విలక్షణముగా, విశేషముగా తెలియబడినది అని అర్థం. శృతి విప్రతిపన్న అంటే శృతులయందున్న ఆత్మజ్ఞానము విలక్షణముగా, విశేషముగా తెలియబడినది అని అర్థం. అమ్మ అడియన్, శృతులలో అర్థం శృతులలోదే, మరి దానికి వైలక్షణ్యం, విశేషం ఇక ఈ పదాలు ఎందుకు అడియన్? అదే గొప్పది కదా. ఆహా, ఆప్తులైనటువంటి వారు చెప్పడమే. నిర్హేతుకంగా హితాన్ని అభిలషించేవారెవరు? ఆప్తులు కదా. అట్టి ఆప్తతముడు మనకి కృష్ణుడు. సాక్షాత్తు సర్వేశ్వరుని ముఖమండలము నుండే శృతులు విషయాన్ని, శృతులలో గల ఆత్మజ్ఞాన విషయాన్ని ఇప్పుడు అర్జునుడు వింటున్నాడు. అబ్బా, ఎంత అర్థమున్నది అడియన్. నిజంగా చాలా విలక్షణంగానూ సందర్భోచితంగానూ ఉంది. విప్రతిపన్నం అనగానే విరుద్ధం, కలత అనే అర్థాన్ని తీసుకోవడం వలన మనకి తెలియకుండానే వేద నింద చేసిన వారం అయిపోతున్నాం స్వామి. ఆహా, అదెలా? ఎందుకు అవ్వం స్వామి? వేదంలో చెప్పబడిన కర్మల వలన మనస్సులు సుఖంగా ఉండాలి, కానీ కలత చెందిస్తున్నాయంటే వేదాన్ని తక్కువ చేసినట్లే కదా స్వామి. అది వేదనిందే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. అలాగా ఆత్మస్వరూపం గురించిన శాస్త్రజ్ఞానమును సంపాదించిన వాడై దానిని ముందు పెట్టుకొని కర్మలు చేయగా చేయగా ఆ కర్మయోగ ప్రభావం చేత మనస్సులో ఎల్లప్పుడూ ఏ కర్మ చేస్తూ ఉన్నా ఆత్మజ్ఞానం చెలించకుండా ఉండిపోగా. అడిగినటి చిన్న విషయం, అచల నిశ్చల అనే రెండు పదాలు శ్లోకంలో ఉన్నాయి కదా స్వామి, ఈ రెండిటికి అర్థం చలించకుండా అనేదే అర్థం అచలమన్నా నిశ్చలమన్నా? మరి చూడు, ఇప్పుడు సూదిలో దారం ఎక్కించేటప్పుడు చెయ్యి వణకచ్చా? వణకకూడదు కదా. దారపు కొన సన్నంగా ఉండాలి, అప్పుడు చటుక్కున సరిగ్గా ఎక్కుతుంది. అలాగే ఇక్కడ కూడా నిశ్చల అంటే కలిగిన బుద్ధి మాసిపోకుండా ఉండాలి, ఆత్మసాక్షాత్కార విషయ ప్రీతి మారిపోకుండా ఉండాలి. అచల అంటే ఇతర విషయములందు ప్రీతి కలగకుండా ఏకరూపకంగా ఉండాలి అని అర్థం. అబ్బా స్వామి, ఇదేదో చాలా కష్టమైన విషయంగానే ఉంది. ఇతర విషయములందు ప్రవహించకూడదు, ప్లస్ అదే విషయమందు నిలిచి ఉండాలా? అమ్మో, చాలా అసాధ్యంగా స్వామి. మరి ఇదే రెండవ దశ అన్నమాట. ఈ దశకే స్థితప్రజ్ఞత అని, జ్ఞాననిష్ట అని, జ్ఞానయోగమని అంటారు. అలాగా అలాగా స్వామి, మళ్ళీ ఒక్కసారి చెప్పరండి ఎలా ఏమిటో. ఇప్పుడు ఒక దీపపు కుందెలో నూనె పోసి వత్తి ఉంచి వెలిగిస్తాం. ఆ నూనె కంటిన్యూస్గా సప్లై అవుతుంటే దీపం వెలుగుతూ ఉంటుంది. ఒక తైల బిందువు తర్వాత ఇంకోటి విచ్ఛిత్తి లేకుండా ఇంకో తైల బిందువు వెంటనే అందుకోవలసిందే, దానినే తైలధార అంటాం. అలాగా ఆత్మజ్ఞానం మనస్సులో ఎప్పుడు స్థిరపడుతుందో, ఆత్మ విషయం తప్ప ఇంకో విషయం ఎప్పుడు ఉంటుందో, దాని ఉండకుండా ఉంటుందో, ఇంకో విషయం ఎప్పుడు ఉండదో, కేవలము ఆత్మ విషయమే ఉండాలి. ఇంకోటి ఉన్నట్లయితే దానికి స్థితప్రజ్ఞత అని అనరు. స్థితప్రజ్ఞత జ్ఞానయోగం అని అనాలంటే ఎలా ఉండాలి? ఎప్పుడు స్థిరపడుతుందో ఆత్మజ్ఞానం మనస్సులో, ఆత్మ విషయం తప్ప ఇంకో విషయం ఎప్పుడు ఉండకుండా ఉంటుందో దానికే స్థితప్రజ్ఞత అని. అడిగేన్, మరి సమాధౌ అంటే మనస్సునందు అని అర్థమా? సమాధ స్థితిలో అని అర్థమా? ఓహో, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకో. సమాధీయతే అస్మిన్ ఆత్మజ్ఞానం ఇది సమాధి, మనస్సు. సమాధి అని మనస్సు గురించే చెబుతున్నారు. ఒకే విషయమైన ఆలోచనలే కొనసాగుతున్నప్పుడు లేదా ఒకే ఆలోచన కొనసాగుతున్నప్పుడు ఆ మనస్సు సమాధి స్థితిని పొందింది అంటాం. అప్పుడు వేరే ఆలోచనలు ఉండవు. అంటే అర్థం, ఇంద్రియములు కూడా ఏ విషయాన్ని లోపలికి సప్లై చెయ్యవు అని అర్థం. అందుచేత ఇక బాహ్య విషయ స్పృహే ఉండదు. ఆ స్థితి అది. అడేన్, ఆశ్చర్యంగా ఉంది కదూ. అడిగేన్, చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటి సమాధి స్థితి వస్తే ఏమవుతుంది? ఏమవడం ఏమిటి? శ్లోకంలో తథా యోగం అవాప్స్యసి అన్నారు కదా, ఆత్మసాక్షాత్కారమే ఇక. అంటే ఆత్మదర్శనం, ఇది మూడో దశ. అడిగేన్, స్వామి శ్రవణము మననము నిధిధ్యాసము అని వింటూ ఉంటాను, అవి ఇవేనా? ఇంచుమించుగా అలా అనుకోవచ్చు ప్రస్తుతానికి. నిధిధ్యాస పదానికే మరింత వివరం ఉంది, తర్వాత చూడవచ్చు ఆ విషయాన్ని మనం. అడిగాను స్వామి, ఇప్పుడు యోగం అంటే ఉపాయం అని కూడా అర్థం ఉందా స్వామి ఏమైనా? అయ్యో, ఉంది కదా. దానినే ఇక్కడ తమాషాగా ఫలంగా చెప్తున్నారు. ఎలా ఎలా స్వామి? ఉపాయం అర్థం వచ్చే యోగం సుఖదుఖముల యందు సమత్వ బుద్ధి, ఫలం అర్థం వచ్చే యోగం ఆత్మసాక్షాత్కారం. అంతే అడిగాను. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కదూ కర్మయోగాన్ని చేయాలి. మరి కర్మయోగం జ్ఞానయోగంగా మారి చివరికి ఆత్మజ్ఞానాన్నే కలిగించడం ఏమిటి? చెప్తాను విను. ఇప్పుడు కర్మయోగం చేయడానికి కావలసినది ఆత్మజ్ఞానం, శాస్త్రం చదువుకొని తెలుసుకునేది. కర్మయోగం జ్ఞానయోగంగా మారిన తర్వాత వచ్చేది ఆత్మజ్ఞానం, నేరుగా వస్తుదర్శనం వలన కలిగేది. అడిగాను. ఇంతటి అద్భుతమైన విషయం వింటూ ఉంటే నోరు ఊరిపోతుంది. అడిగాను. కర్మయోగం వివరించారు. అది జ్ఞానయోగంగా మారి స్థితప్రజ్ఞతగా జ్ఞానయోగంగా అవుతుంది అన్నారు కదా. ఆ స్థితప్రజ్ఞుడంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఏం మాట్లాడతాడు, మిగిలిన వారికన్నా వాడిని విడిగా ఎలా గుర్తిస్తాం? ఆహా, నీకు వచ్చిన ఈ అనుమానాలన్నీ కూడా, ఈ అనుమానాలన్నింటినీ అర్జునుడికి వచ్చేసాయి. తర్వాత శ్లోకంలో అడగబోతున్నాడు. 53వ శ్లోకం పూర్తయింది కదా, మనకి 54వ శ్లోకంలో కనిపిస్తుంది దీనికి సరైనటువంటి వివరణ. అది రేపు చూద్దాం అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 32వ భాగాన్ని ముగించారు. ప్రశ్నలలో 947వ ప్రశ్న ముగిసింది. రేపటి రోజున 948వ ప్రశ్న మళ్ళీ ప్రారంభమవుతుంది. చక్కగా యోగం గురించి స్వామివారు విమర్శించి విడదీసి ఎక్కడికెక్కడ సందేహాలని నివృత్తి చేస్తూ భగవద్గీతని అందజేస్తూ ఉన్నారు. ఇంత చక్కగా అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి భాగవతోత్తములకి పెద్దలకి అందరికీ కూడా దాసోహం సమర్పించుకుంటూ అడియేన్ రామానుజ దాస కులశేఖరాలు వారు.